ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। పదవ స్కందము 13వ అధ్యాయము 20వ శ్లోకము. స్వయం ఆత్మాత్మా గోవశ్యాన్ ప్రతివార్యాత్మా వశ్యపై క్రీడాన్నాత్మా విహారశ్చ సర్వాత్మా ప్రవిశద్వచం. స్వయమాత్మాత్మగోవశ్యాన్ ప్రతివార్యాత్మవశ్యపై క్రీడనాత్మా విహారశ్చ సర్వాత్మా ప్రవిశద్వజం స్వయమాత్మాత్మగోవశ్యాన్ ప్రతివార్యాత్మవశ్యపై క్రీడానాత్మవిహారశ్చ సర్వాత్మా ప్రవిశద్వజై. స్వయం ఆత్మ పరమాత్మకు శ్రీకృష్ణుడు, ఆత్మ గోవశ్యాన్ ఇప్పుడు గోవస్వరూపములను ధరించను, ప్రతివార్య ఆత్మవశ్యపై తిరిగి వశ్యపాలకులకు గోపబాలుర రూపమును ధరించను. క్రీడన్ ఈ విధముగా ఈ దివ్యలీలల్లో తానే సర్వమయను. ఆత్మవిహారై చ తానే వివిధ ప్రకారములుగా ఆనందించుచు. సర్వ ఆత్మ పరమాత్మనగు శ్రీకృష్ణుడు ప్రవిశత్ ప్రవేశించను, ప్రజం నందయశోదుల స్థానమగు వ్రజభూమి. భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. పూర్వం ఉన్నట్లుగా గోవస్స గోపబాలుల రూపములను ఇప్పుడు తాను ధరించిన వాడై అదే సమయమైన వారికి నాయకుడనై శ్రీకృష్ణుడు వారి సాంగత్యము ననుభవించినప్పుడు చేసిన విధముగా నందపురముకు వ్రజభూమి అందు ప్రవేశించను. భాష్యము శ్రీకృష్ణుడు తన సహచరులకు గోపబాలతో కూడి గోవస్సములను మేపుచు సాధారణముగా వనమునందు పచ్చిక బయలయందు ఉండేవాడు. ఇప్పుడు ఆ అసలు బృందమును బ్రహ్మదేవుడు హరించెను. అందువలన బృందములోని ప్రతి వ్యక్తి రూపము తానే ధరించి ఎవరికీ తెలియకుండగా చివరకు బలదేవుని కూడా తెలియకుండగా శ్రీకృష్ణుడు తన కార్యమును కొనసాగించెను. మిత్రులకు అతడు పనులను పురమాయించుచుండెను, దూడలను మేపుచుండెను. పచ్చగడ్డపై ఆశతో దూడలు వనములో తప్పిపోయినప్పుడు వాటిని వెతుకుచుండెను. కాని ఆ దూడలు గోపబాలులు అనేను తానే అయ్యున్నాడు. ఇది శ్రీకృష్ణుని అత్యంతమగు శక్తి. రాధాకృష్ణ ప్రణయ వికృతి రాధనీ శక్తి రాత్మాత్ అని శ్రీల జీవగోస్వామి వివరించి ఉండేది. రాధాకృష్ణులు ఒకటే. రాధనీ శక్తిని విస్తరణ చేసి శ్రీకృష్ణుడు రాధారాణి అగును. ఆ రాధనీ శక్తి చేతనే శ్రీకృష్ణుడు స్వయముగా గోవత్స గోప బాలకులగానై వ్రజభూమి యందు దివ్యానందమును అనుభవించెను. ఇది యోగమాయచే నిర్వహించబడినది. మహామాయకు లోబడిన వరలకు ఇది దుర్వాగ్రహము. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి జయపతాకస్వామినితి నామని, నమాచార్యపదాయ నిథాయ కృపపదాయని గౌరకథామదాయ నగరగ్రామతారని, నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామని, నమస్తే సరస్వతిదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి, వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవశ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త వృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక గోపబాలును గోసును బ్రహ్మదేవుడు అపహరించుట అనేటువంటి అధ్యాయము మనం చర్చిస్తున్నాము చాలా కాలం నుంచి. ఇక్కడ ఈరోజు శ్లోకంలో పూర్వము లాగునే గోవత్స గోపాల రూపమును ఇప్పుడు తాను ధరించిన వారే అదే సమయం వారికి నాయకుడే శ్రీకృష్ణుడు వారి సంగతిని అనుభవించినప్పుడు చేసిన విధముగా నందపురం ఒక వ్రజభూమిని ఎందు ప్రవేశించను అనేటువంటి శ్లోకం ఈరోజు మనం చర్చిస్తున్నాము. ఇక్కడ భగవంతుడు ఈ అగాసుని యొక్క సంహరించిన తర్వాత ఈ యొక్క మృత్యురూపమైనటువంటి అగాసురుని నుంచి తన మిత్రులంతా రక్షించి ఆయన ఒక ఈ వృందావనంలోనే ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. తన యొక్క స్నేహితులకంతా కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణము, ఇక్కడ మనం ఇప్పుడు ఆహారాన్ని తీసుకుంటామని చెప్పి వాళ్ళందరూ అక్కడ ఆశీనులవుతారు. ఈ గోపబాలుడు కృష్ణుడు అంతా కూడా. అదే సమయంలో పైనుంచి ఈ అగాసురుని యొక్క సంహారాన్ని చూడడానికి దేవతలంతా వచ్చింటారు. ఉన్నత లోకవాసులంతా కూడా వాళ్ళు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. ఈ అగాసురుని సంహారాన్ని వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. దానికంటే ఆశ్చర్య విషయం ఏమంటే వాళ్ళకి కృష్ణుడు ఈ గోపాలతో కూర్చొని ఆహారాన్ని తీసుకుండేది. మామూలుగా భగవంతునికి సెల్ ఫోన్ ఉంటే ఆఫ్ చేసింది దేవు నుంచి. ఇక్కడ భగవాన్ యజ్ఞ సర్వబుక్ అని చెప్పి వేదాలు చెప్తున్నాను. భగవాన్ యజ్ఞ సర్వబుక్ హింజితే హవిషారాజన్ అంటే భగవంతుడు ఆహారాన్ని తీసుకునే విధానం వచ్చి ఆయన యజ్ఞం ద్వారా హవిష్య రూపంలో ఆహారాన్ని తీసుకుంటాడు. మన మాదిరి ఏదంటే ఆ విధంగా ఆయన విష్ణువు ఆహారాన్ని తీసుకుంటాడు. యజ్ఞ రూపంలో సమర్పించే అంటే ఆయుష్య రూపంలో ఆహారాన్ని తీసుకుంటాడు. అది దేవతలు తెలిసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడేం చేస్తున్నాడు కృష్ణుడు, తన మిత్రుల దగ్గర అందరూ కూర్చోన్నారు, ఒక పత్రంలాగా పుష్పంలాగా కూర్చోన్నారు అందరూ. అక్కడ కొంతమంది పుష్పాల మీద ఈ యొక్క ఆహారాన్ని ఉంచినారు, కొంతమంది పత్రాల మీద ఆహారం ఉంచినారు, కొంతమంది ఈ యొక్క చెట్లు బెడ్డలు తీసుకుని దాంట్లో ఆహారాన్ని ఉంచినారు, కొంతమంది ఈ రాగితో తయారు చేసినటువంటి పలకల మీద ఆహారాన్ని ఉంచినారు, కొంతమంది చేతుల్లోనే ఆహారాన్ని పెట్టుకున్నారు, కొంతమంది ఈ యొక్క ఈ వస్త్రాల పైన ఆహారాన్ని ఉంచినారు. ఈ రకరకాలుగా వాళ్ళు ఆహారాన్ని ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరొక ఆహారాన్ని ఒకరికి తినిపిస్తూ ఉన్నారన్నమాట ఈ గోపాలంతా కూడా. ఇక్కడ ఈ యొక్క సన్నివేశము చాలా అద్భుతంగా ఉంది. ఇక తన స్నేహితులంతా కూడా ఒకరికొకరు ఆహారాన్ని అందించుకుంటూ ఆహారాన్ని తింటూ ఉన్నారన్నమాట. ఇది ఇంకా ఆశ్చర్యపరిచింది దేవతలకి. దేవతలకు తెలుసు అక్కడ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, దేవదేవుడు అని తెలుసు వాళ్ళకి. అయితే దేవదేవుడు తినేటువంటి ఆహార విధానం వేరే, ఆయన ఏం చేస్తాడు యజ్ఞ రూపంలో ఆహారాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు, సాధారణ యొక్క బాలుని మాదిరి, గోపబాలుని మాదిరి సాధారణ మానవ యొక్క రూపంలో ఈ యొక్క చిన్న బాలుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. అది చూసి చాలా ఆశ్చర్యం అయిపోయింది. ముఖ్యంగా బ్రహ్మకు చాలా ఆశ్చర్యం అయిపోయింది అనమాట. పరీక్షించాలనుకున్నాడు బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క, అంటే అతనికి సందేహం వచ్చేసింది. మొదట ఈ భూమాతకి భారమైనప్పుడు బ్రహ్మ వెళ్లి ప్రార్థించాడు కృష్ణుణ్ణి, ఓ దేవదేవ ఓ అనంత ఈ భూమిని మీరు రక్షించాలి, ఈ దానవ రాజుల చేత ఈ భూమి అంతా కూడా వాళ్ళ యొక్క సైన్యంతో పూర్తిగా కృంగిపోతుంది అని చెప్పి పురుషోత్తాలతో ఆయనే స్తుతించాడు చీరసముద్రం దగ్గరికి వెళ్ళి. తర్వాత భగవంతుడు దేవకీ గర్భంలోకి ప్రవేశించినప్పుడు మళ్లీ వచ్చి ఆయన ఏం చేశాడు, భగవంతుని కీర్తించాడు, దేవదేవుడు అని చెప్పి కీర్తించాడు. ఇదంతా అయింది. తర్వాత కృష్ణుడు జన్మ తీసుకున్నాడని తెలిసింది. అయితే ఇప్పుడు సందేహం వచ్చేసింది ఆయనకి, ఇతడు కృష్ణుడా కాదా, ఇది భగవంతుని యొక్క మాయ. ఆయన ప్రార్థించాడు, దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, చీర సముద్రంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, భగవంతుడు అవతరించాడని చెప్పి తెలుసు, అందరు దేవతలు ఆజ్ఞాపించాడు, ఈ యొక్క బ్రహ్మ మీరంతా కూడా వెళ్లి ఈ యొక్క వైదవంశంలో బృందావనంలో జన్మ తీసుకోండి,
కృష్ణుడికి సహాయం చేయాలని చెప్పి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ కార్యక్రమాలు చూసినప్పుడు ఆయనకి సాధారణ బాలుడు మాదే ఉన్నాడు కృష్ణుడు. ఆయనకి సందేహం వచ్చేసింది, ఇతను కృష్ణుడా కాదా, ఇతను దేవదేవుడా కాదా. ఇది భగవంతుని యొక్క మాయ అనేది. మనము భక్తుల యొక్క సంగతిలోనే ఉంటాం. లైక్ ఈ యొక్క పద్మం ఉంటుంది, తామరపువ్వు, తామరపువ్వు కింద కప్పలుంటాయి, దాన్ని ఏమైనా ఆస్వాదించగలవా? కప్పలు తామరపువ్వును ఆస్వాదించగలవా? కప్పలు దేన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి? బురదని, పురుగుల్ని ఆస్వాదిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి చుట్టూ, తామరపువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, బెకబెక 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 అని తిరుగుతూ ఉంటాయి అనమాట. అయితే తామరపువ్వు యొక్క అందాన్ని, దానిలో ఉన్నటువంటి మకరందాన్ని ఈ కప్పలు ఆస్వాదించలేవు. అయితే అదేవిధంగా మనం కూడా ఏం చేస్తా ఉంటే ఈ భక్తి సేవలు తిరుగుతూ ఉంటాం, భక్తుల మధ్యలో తిరుగుతూ ఉంటాం, మంచి గుణాలు మనం ఎప్పుడు ఆస్వాదించాం. మన కనిపించేది ఏం కనిపిస్తూ ఉంటుంది? చెడు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన చైతన్యాన్ని మనం మార్చుకోవాలి. ఇక సింహులు ఎక్కడో ఉంటాయన్నమాట, అవి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆస్వాదాన్ని తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం భక్తుల సంగతిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క ఈ మాయకులోను కాకుండా దాన్ని మనము సాధారణంగా తీసుకోకూడదు. భక్తుల యొక్క సాంగత్యాన్ని కానీ, భగవంతుని యొక్క సాంగత్యాన్ని కానీ సాధారణంగా తీసుకోకూడదు. బ్రహ్మ చేసిన తప్పిదం ఇక్కడ ఇదే అనే చేశారు, సాధారణంగా తీసుకునేసారు. చూసింది ఆయన చూసేది నిజం అనుకునేశారు అనమాట. అతను సారాధన బాలుడా భగవంతుడా సందేహం వచ్చేసింది. ఆయనే ప్రార్థించాడు దేవకి దేవి గర్భంలో ఉన్నప్పుడు. ఆయన రమ్మని చెప్పడానికి కారణం ఆయన భగవంతుని ప్రార్థించాడు అవతరణం తీసుకోమని చెప్పి. భగవంతుడు దేవకి దేవి గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, తర్వాత లీలంతా చూస్తున్నాడు, మళ్ళీ ఆయనకు సందేహం వచ్చేస్తుంది. కాబట్టి ఈ భగవంతుని యొక్క మాయ, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ యొక్క దైవేష గుణమయ్యి మమ మాయ దురంతయ్య మామేమ ప్రబద్ధంతే మాయా మేమం తరంతే. చాలా క్లిష్టమైంది అనమాట మాయ అనేది. మనం మర్చిపోతాం భగవంతుని యొక్క విలువని, భక్తుల యొక్క విలువలు ఏం చేస్తాం మనం కొంతకాలానికి మర్చిపోతాం. ఇక్కడ అదే పని చేశాడు అనమాట బ్రహ్మదేవుడు కూడా. అంటే ఆయన మన కోసం అది లీలది, ఆయన బద్ధజీవిని కాదు, ఆయన ఎంతో గొప్ప, భవిష్యత్తులో మనకు తెలుస్తుంది ఎంత గొప్పవాడు అనేది మనం చర్చిస్తాం అది కూడా ఈరోజు. ఇక్కడేమైంది, ఆయన ఏం చేశాడు, భగవంతుని పరీక్షించాలనుకునేశాడు. బ్రహ్మకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి, బ్రహ్మకు యోగశక్తిని ఇచ్చినటువంటి వ్యక్తి, బ్రహ్మకి సగవ జ్ఞానాన్ని ఇచ్చిన వ్యక్తి కృష్ణుడు, ఆయనే పరీక్షించాలనుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏం చేశాడు, చిన్నగా ఈ దూడలు ఏమైనా వీళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్నారు, చిన్న దూడలు అవి మామూలుగా గడ్డికి, ఆవులు ఏం చేస్తాయి అంటే గడ్డి మేస్తూ వెళ్ళిపోతాయి అనమాట దూరంగా. ఆ విధంగా దూడలు వెళ్ళిపోయినాయి, బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఆ దూడల్ని అపహరించేశాడు అనమాట. మొదట తీసుకెళ్లిపోయాడు తన యోగశక్తితో. బ్రహ్మ కూడా యోగశక్తి ఉంది, దూడలు కనిపించలేదు, గొప్పవాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు అనమాట. అప్పుడు కృష్ణుడు వాళ్ళని కలతపరచుకుంటూ అనుకున్నాడు, వాళ్ళు ఆహారం తింటున్నారు కాబట్టి వాళ్ళని ఎటువంటి కలత లేకుండా వాళ్ళని ప్రశాంతంగా ఆహారం తీసుకోమని చెప్పి ఆయన వెతుకుతూ వెళ్ళాడనమాట. ఆయన వెతుకుతూ వెళ్ళినప్పుడు ఇక్కడేమైంది, ఈ గోపబాలను అంతకు తీసుకెళ్లిపాడు బ్రహ్మదేవుడు. గోపబాలని తన బృందాన్ని తీసుకెళ్లిపోయాడు. అక్కడ వెతుకుతూ వెళ్తే దూడలు లేవు, ఇక్కడికి వస్తే ఏమైంది, గోపబాలు. బృందావనం నుంచి కృష్ణుడు ఈ యొక్క దూడలతో గోపబాలతో అందరితో బయలుదేరి వచ్చాడనమాట. ఇప్పుడు ఏమైపోయాడు కృష్ణుడు, ఒకడే అయిపోయాడు. ఎవరు లేరు, దూడలు లేవు, గోపాలు లేరు, మొత్తం వెతుతున్నారు అనమాట. సాధారణ బాణం అంతా వెతుతున్నారు అనమాట. వెళితే ఆయన కనిపించలేదు, ఎక్కడ కానీ కనిపించలేదు అనమాట. ఇప్పుడేం సమాధానం చెప్పాలి ఇంటికి వెళ్ళిన తర్వాత? నందమహారాజుకి ఏం సమాధానం చెప్పాలి? ఈ గోపబాలు యొక్క తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి? కృష్ణుడు కష్టం, ఇప్పుడు కష్టమైనటువంటి పని అది. ఒకడే అయిపోయినాడు అనమాట కృష్ణుడు, గోపబాలు లేరు, దూడలు లేవు. బ్రహ్మకు అదే ఆనందంగా కలిగిస్తుంది అనమాట. బ్రహ్మ చాలా ఆనంద పొందుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు పరీక్ష పెట్టేశాడు అనమాట. సరే ఆయన ఏం చేశాడు, బ్రహ్మదేవుడు వాళ్ళని యోగ నిద్రలో ముంచేశాడు అనమాట, ఈ గోపబాలుని, ఈ దూడలంతా కూడా. కృష్ణుడికి అర్థమైంది అనమాట ఇది బ్రహ్మదేవుని యొక్క పని అని. సరే ఓ బ్రహ్మ, నీ యొక్క యోగమాయను చూపించినప్పుడు దేవదేవునిగా నా యొక్క యోగమాయను నిందిపిస్తానని చెప్పి భగవంతుడు ఏం చేశాడు, తన యోగమాయను చూపించాడు అనమాట. ఇప్పుడు మామూలుగా చీకట్లో మినుగురు పురుగులు ఎట్లుంటాయంటే చాలా శక్తివంతంగా ఉంటాయి. చూసింటారు, ఎంతమంది చూశారు మినుగురు పురుగుల్ని? చాలా శక్తివంతంగా ఉంటాయి కదా అవి, టిక్ 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 అని కాంతి భలే వండర్ఫుల్ గా అద్భుతంగా ఉంటాయన్నమాట కాంతి చీకట్లో. సూర్యుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది? సూర్యుడు వచ్చిన తర్వాత మినుగురు పురుగు యొక్క కాంతి కనిపిస్తుందా? ఆ విధంగా అయిపోయింది అనమాట. బ్రహ్మ యొక్క యోగశక్తి చీకట్లో మినుగురు పురుగుల యొక్క యోగశక్తితో సమానం బ్రహ్మ యొక్క యోగశక్తి. అదే కృష్ణుని యొక్క యోగశక్తి అనేది సూర్యకాంతిలాగా. అది సూర్యకాంతి ముందు మినుగురు పురుగుల యొక్క ప్రభావము అసలు కనిపించదు, అసలు లేదు, అది నథింగ్. భగవంతుడు ఏం చేశాడు, తన యోగశక్తిని చూపించాడు సూర్యుని లాంటి యోగశక్తిని. బ్రహ్మ లాంటి మినుగురు పురుగు యొక్క యోగశక్తి దాని ముందు ఏం చేయలేకపోయిందనమాట. రైట్, ఆయన ఏం చేశాడు, తనను విస్తరణ చేసుకున్నాడు అనమాట. గోవులుగా, గోవత్సలుగా, గోప బాలరుగా, అన్ని రకాలుగా ఆయన విభజన, విష్ణువు విభజన చేసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ ముందు వృందావనం నుంచి వచ్చినటువంటి గోవులంతా కూడా, ఈ యొక్క గోవత్సలు కానీ గోపాలంతా కూడా జీవులు, వాళ్ళు జీవతత్వానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం డిఫరెన్స్ చూడాలి కంపల్సరీ. ఈ బ్రహ్మదేవుడు తీసుకెళ్ళింది జీవతత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క గోవత్సాలని, తర్వాత గోప వాళ్ళంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇక్కడు భగవంతుడు విస్తరించేటువంటి విభజనలు ఉన్నాయి. ఆయన అదే విధంగా విభజన చెందాడు, గోవత్సాలుగా గోప వాళ్ళగా విభజన చెందాడు. శ్రీరాముడు, సుధాముడు, అందరూ మధుమంగళ అందరూ కూడా ఉన్నారనమాట ఇప్పుడు. అయితే వీళ్ళు వచ్చి విష్ణుతత్వాలు. వీళ్ళు భగవంతుడు తన యొక్క యోగశక్తితో అదే విధంగా ఆయన విభజన చెందాడనమాట. బ్రహ్మ అపహరణం చేసింది నిజమైనటువంటి ఒరిజినల్ గా నిజమైనటువంటి తన యొక్క మిత్రుల్ని, గోవుల్ని తీసుకెళ్లిపోయాడు అనమాట బ్రహ్మదేవుడు. ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు, తన్ను తాను లైక్ దీపాంచరేవ దశాంతరం అభ్యుపేత్య. బ్రహ్మ సమితిలో మనం ఆ శ్లోకంలో వివరిస్తున్నాడు, బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు. దీపాంచరేవ హి సమాన ఏమ శ్లోకం అది, దీపాంచరేవ హి దశాంతరం అభ్యుపేత్య. అంటే ఒక దీపం నుంచి ఇంకో దీపం వస్తుంది, ఒక దీపం నుంచి ఇంకో దీపము, ఆ దీపం నుంచి ఇంకో దీపము, ఆ దీపం నుంచి ఇంకో దీపము, అట్లా కొన్ని లక్షల దీపాలు వెలిగించినా గానీ మొదటి దీపము అదే కాంతిని కలిగి ఉంటుంది, రెండో దీపము అదే కాంతిని కలిగి ఉంటుంది, లక్ష చివరి దీపం కూడా అదే ఉంటుంది, అదే కాంతిని అదే శక్తిని కలిగి ఉంటుంది. లక్ష దీపాలు వెలిగించినా గానీ మొదటి దీపంలో ఉన్నటువంటి శక్తి అనేది తరిగిపోదు. అది భగవంతుని యొక్క విస్తరణ. అట్లా భగవంతుడు మాయావదులు చెప్తుంటారనమాట, భగవంతుడు విస్తరణ అయిపోయి ఆత్మగా మారిపోయి భగవంతునికి శరీరం లేదని చెప్పి చెప్తుంటారు, తప్పనమాట. బ్రహ్మసేవత దాన్ని ఖండిస్తూ ఉంది. భగవంతునికి ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదశ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. భగవంతుడు సర్వసంపూర్ణుడు. ఆయన సర్వసంపూర్ణ నుంచి ఎన్ని సర్వసంపూర్ణాలు వచ్చినా గానీ ఆయన సర్వసంపూర్ణగానే ఉంటాడు. ఎన్ని వచ్చినా గానీ, ఎన్ని అవతారాలు వచ్చినా గానీ, ఎన్ని విభజనలు చెందినా గానీ భగవంతుడు మళ్ళీ సర్వసంపూర్ణగానే ఉంటాడు అని చెప్పి ఇక వేదాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు, తనను తన విభజన చేసుకున్నాడు అనమాట. ఇక్కడేమైంది, సాయంత్రం మళ్ళీ యథావిధిగా ఏం చేశాడు, బృందావనానికి వెళ్ళాడనమాట. ఇది శ్లోకం ఇప్పుడు మనం చర్చించేది. గోవులు చిన్న దూడలుగా ఆయనే ఉన్నాడు. తన మిత్రులకి ఆయన చెప్తున్నాడు, మీరు పోయి ఆ పని చేయండి, ఈ పని చేయని చెప్తున్నాడు. అదేవిధంగా ఈ గోవత్సాలని మేపుతున్నాడు, అదిలిస్తున్నాడు, కొడుతున్నాడు, ఇట్లా బా అట్లా బా అని చెప్పి చెప్తున్నాడు. ఆ కొట్టేటువంటి వ్యక్తి, ఆ యొక్క దూడలు ఆయనే, ఆ యొక్క మిత్రులుగా ఉన్నటువంటి గోపబాలుడు అతనే, భగవంతుడే. తన మిత్రులుగా ఆయనే ఉన్నాడు, గోవత్సలుగా ఆయనే ఉన్నాడు, కృష్ణుడిగా కూడా ఆయనే ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఏం చేశాడు, వృందావనానికి వెళ్ళాడు అనమాట. వృందావనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం ఇంకో ప్రత్యేకత ఏర్పడింది అనమాట వృందావనంలో. మామూలుగా ప్రజవాసులకి తన పుత్రుల కంటే కూడా కృష్ణుడి మీద ఎక్కువ మమకారం ఉండేది వాళ్ళకి. వాళ్ళు ఏదైనా ఆహారాన్ని వండినా గానీ రుచి అయినటువంటి పదార్థాలను అంతా ఏం చేసేవాళ్ళు, బాగా రుచి అయిన పదార్థాలనే కృష్ణుడికి ఇచ్చేవాళ్ళు అనమాట. తర్వాత వచ్చి తన పుత్రులకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాత్సల్య భావాన్ని కలిగి ఉన్నారనమాట, ఈ గోపికలంతా కూడా వ్రజవాసం వ్రజధామంలో. ఈరోజు ఒక ప్రత్యేకత ఏర్పడిందనమాట. వాళ్ళు కృష్ణుడి మీద ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారో అదే ప్రేమను తన బిడ్డల మీద కూడా కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ విధంగా తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తన బిడ్డలంతా ఎవరు, వాళ్ళు కృష్ణుని యొక్క విస్తరణలు, కృష్ణుడే. కాబట్టి వాళ్ళు అదే మమకారాన్ని, అదే ప్రేమను కృష్ణుని మీద ఏదైతే ప్రేమను కలిగి ఉన్నారో, అదే ప్రేమను కలిగి ఉన్నారు వాళ్ళు. అదే విధంగా ఏం చేస్తున్నారు, ఆయనకు సేవ చేస్తున్నారన్నమాట. తన బిడ్డకు సేవ చేస్తున్నట్టే ఉన్నారు. మామూలుగా తన పుత్రుడికి ఏం చేస్తారు, స్నానం చేపిస్తారు, ఆహారాన్ని ఇస్తారు, తర్వాత వాళ్ళని నిద్రపుచ్చుతారు. అదంతా కూడా ఇక వ్రజధామంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళకి యొక్క పుత్రుడుగా వాళ్ళకి భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడనమాట వ్రజధామంలో. ఈ విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా గోవులు కూడా ఏం చేస్తున్నాయి, చాలా ఆప్యాయంగా ఉన్నాయన్నమాట. అవి చాలా కృష్ణుడి మీద ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాయో అదే ప్రేమను తన యొక్క దూడల మీద కలిగి ఉన్నాడు. ఎందుకంటే దూడలంతా కూడా కృష్ణుడే. దూడలుగా కృష్ణుడు ఉన్నాడు, గోప బాలుడుగా కృష్ణుడు ఉన్నాడు, తన యొక్క పుత్రుడిగా కృష్ణుడు ఉన్నాడు అక్కడ, స్నేహితుడిగా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడికి స్నేహితుడు ఎవరు? అక్కడ కృష్ణుడే. ఆ విధంగా పూర్తిగా బ్రతిదాం అంతా ఏమైంది? భగవంతుని యొక్క ఈ యొక్క ఆహ్లాదనీయ శక్తి. అందుకే ఇక్కడ భాష్యంలో చెప్తున్నాడు, రాధారాణికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. భగవంతుని యొక్క భగవంతుడు ఏం చేస్తారు, తన ఆహ్లాదనీయ శక్తినే రాధారాణిగా ఆయన విభజన చెందుతాడనమాట తన యొక్క లీలల కోసం. ఇక్కడ ఏ విధంగా గోప బాలుడుగా దూడలుగా ఎట్లా విభజన చెందుతున్నాడు, అదేవిధంగా రాధారాణి కూడా ఆధునీ శక్తి ద్వారా భగవంతుని యొక్క ఆధునీ శక్తే రాధారాణి అనమాట. ఈ విధంగా జరుగుతుంది. ఇది బలరాముడు కూడా తెలియదు అనమాట. ఈవెన్ బలరాముడు కూడా ఇక్కడ జరిగేది ఏం జరుగుతాం తెలియదు. ఒకసారి బలరాముడు తెలుసుకునేస్తాడనమాట. ఎట్లా తెలుస్తాడంటే, ఒకరోజు ఈ గోవర్ధన గిరిలో గోవర్ధన పైన ఈ గోప బాలుడంతా కూడా గోపాస్ గోప వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, పైన గోవులను మేపుతూ ఉంటారు. గోవర్ధనగిరి పాదాల దగ్గర కింద వైపు కృష్ణుడు తన యొక్క గోపబాలు దూడలంతా కూడా ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట. ఈ దూడలంతా గడ్డి మేస్తూ ఉంటాయి. పైనుంచి గోవర్ధన పర్వతం నుంచి ఆవులు దూడలను చూస్తాయన్నమాట వాటికి. ఎందుకంటే ఆ దూడలు ఎవరు? కృష్ణుడు. వాటికి ఇంకా అవి పూర్తిగా ఆకర్షితులైనాయన్నమాట. ఆవులంతా గోవులంతా కూడా తక్షణమే తన బిడ్డల దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాయి అవి. అయితే అవి అక్కడి నుంచి చాలా కష్టమైనటువంటి ఆ పర్వతాన్ని దాటుకుని రావాలంటే, ఎందుకంటే రాళ్ళు పొదలు అంతా ఉంటాయి కదా పర్వతం మీద నుంచి రావాలంటే. అయినా కానీ అవి ఎంతో ఆకర్షణతో ఏం చేస్తున్నాయి, చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అనమాట. ఈ గోపులంతా కూడా ఈ గోప వాళ్ళు అంటే ఈ యొక్క పెద్దవాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఈ గోవుల్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా కానీ అవి ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేసాయి అనమాట. కిందికి వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు, ఎందుకంటే ఆపలేకపోయినారు కాబట్టి. వీళ్ళు చాలా కలిసి చెందారనమాట. వాళ్ళు కూడా కిందికి ఎట్లా కష్టం మీద కిందికి వచ్చారనమాట. వస్తే ఈ యొక్క గోవులు ఎంతో ప్రేమతో తన యొక్క దూడల్ని అవి దగ్గర తీసుకుని తన పాలన ఇస్తూ ఉన్నాయన్నమాట. అదే సమయంలో వీళ్ళు ఏం చేశారు, కోపంతో ఉన్నారు వీళ్ళు, గోప బాలను చూశారనమాట. చూస్తుంటే వీళ్ళకు కూడా ఏమైపోయింది, వీళ్ళకు వాత్సల్యం అనేది వాళ్ళ హృదయంలో పూర్తిగా కమ్ముకునింది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, తన బిడ్డలని దగ్గర తీసుకున్నారనమాట. ఒక్కొక్క ఆవు దగ్గర ఒక దూడ ఉంది, ఒక్కొక్క గోప బాలు అంటే గోప బాలుని దగ్గర చిన్న బాలుడు ఉన్నాడనమాట. అందరూ ఆలింగనం చేసుకుంటున్నారు. ఆవు ఏం చేస్తుంది, దూడలు నాకుతూ ఉంది. ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, తన పుత్రుని కొన్ని వేల మంది అనమాట, కొన్ని వేల మంది తండ్రులు, కొన్ని వేల మంది గోప బాలు బిడ్డలు, కొన్ని వేల ఆవులు, కొన్ని వేల దూడలు, అవి ఎంతో ప్రేమలో పూర్తిగా నిమగ్నం అయిపోయినాయన్నమాట వాత్సల్య రసంలో. దూరం నుంచి బలరాముడు చూస్తున్నాడనమాట. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ జీవులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోవులకు గాని ఈ యొక్క గోప బాలులకు గాని ఈ గోవత్సాలని ఈ యొక్క గోప బాలుని చిన్న బాలుని చూసినప్పుడు కృష్ణుడి మీద ఎటువంటి మమకారం ఉందో అదే మమకారం కలుగుతుంది. ఇక్కడ ఏదో అంతరంగం ఉంది, నాకు కూడా వీళ్ళ మీద, ఈ గోవుల మీద, ఈ గోవత్సాల మీద, ఈ గోప బాలుల మీద, చిన్న బాలుల మీద కృష్ణుడి మీద ఎంత మమకారం ఉందో అదే మమకారం నాకు కూడా కలుగుతుంది, దీని లేదు అంతరాయం ఉంది అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. బలరాముడికి అంతరం తెలియదు. భగవంతుడు ఏం చేశాడు, తన యోగమాయతో బలరాముడు కూడా తెలియకుండా చేశాడు అనమాట. అయితే ఇక్కడ సందేహం వచ్చేసింది బలరాముడికి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత ఆప్యాయతను కృష్ణుడి మీద ఎంత అదే అనురాగాన్ని కలిగి ఉన్నారో అదే అనురాగాన్ని ఈ గోప చిన్న చిన్న బాలుల మీద ఈ తండ్రులు కలిగి ఉన్నారు, ఆవులకి దూడల మీద కలిగి ఉంది, నాకు కూడా అదే భావన కలుగుతుంది అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు అనమాట. అప్పుడు కృష్ణుడికి అర్థమైందనమాట, బలరామునికి సందేహం వచ్చింది, ఇంక నేను అది కప్పి పెట్టకూడదని చెప్పి అప్పుడు ఆయన చూపించారనమాట. బలరాముడు చూడగలుగుతాడు, ఒక్కొక్క గోవత్సంలో ఒక్కొక్క గోప బాలంలో విష్ణు యొక్క రూపాన్ని ఆయన చూపిస్తారనమాట, విష్ణు యొక్క రూపాన్ని అంశం చూపిస్తారనమాట. అప్పుడు బలరామునికి అర్థమవుతుంది, ఇది ఏదో జరిగింది, ఇంతవరకు తెలియదు బ్రహ్మ ఎత్తుకోమని తెలియదు అనమాట బలరామునికి. కృష్ణుడి దగ్గరికి వస్తారనమాట, ఏమైంది ఇది నాకు అర్థం కావడం లేదు, ఏమి ఎందుకు జరిగింది ఇదంతా అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడంతా వివరిస్తారనమాట, బ్రహ్మదేవుడు ఈ విధంగా వచ్చాడు, అతను తీసుకెళ్లిపోయాడు అని చెప్పి చెప్తే అప్పుడు బలరాముడు కన్వెన్స్ అవుతాడు. బలరాముడికి అర్థం అవుతుంది, ఓహో బ్రహ్మదేవుని పని అయిందని చెప్పి ఆయన కూడా సంతృప్తి చెందుతాడనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆయన బ్రహ్మ వెళ్లి అక్కడ గోవుల్ని ఉంచేసి కొద్దిసేపు తర్వాత ఒక క్షణంలో ఇక్కడికి వస్తాడనమాట. బ్రహ్మకు ఒక క్షణం వచ్చి మనకు ఒక సంవత్సరం వచ్చి చూస్తే ఇక్కడ యథావిధిగా ఉన్నాయి, దూడలున్నాయి, గోప బాలుడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. కనుక పైన చూశారనమాట, పైన చూస్తే యోగ నిద్రలో ఉన్నటువంటి గోప బాలుడు ఉన్నారు. ఆయనకు అర్థం కాల, అది నిజమా ఇది నిజమా, ఇది నిజమైనటువంటి గోవుల అది నిజమైనటువంటి గోవుల, అతనికి అర్థం కాలేదనమాట. పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేను నిజంగా తీసుకుపోయానా, చెమట పట్టిపోయిందండి శరీరం అంతా కూడా చెమట పట్టిపోయింది. నిజమైనటువంటి గొప్ప బాలు గొప్పచ్చులు ఎక్కడున్నాయి, అక్కడున్నాయా ఇక్కడున్నాయా, ఏది మాయా ఏది నిజము అది పూర్తిగా ఆయనకు మోహం చెందిపోయినాడు అనమాట, మాయ చేత వసూలైపోయినాడు అనమాట, అర్థం కాలేదనమాట. అప్పుడు భగవంతుడు కృపతో ఏం చేశాడు, ఇక్కడున్నటువంటి అన్ని శరీరాల్లో నుంచి గోవత్సల్లో నుంచి గోపవల నుంచి తన సద్భుజ రూపాన్ని చూపించాడనమాట శంకు చక్ర కదా పద్మాలతో. అప్పుడు బ్రహ్మదేవునికి తన యోగశక్తి ఎంత శక్తివంతమైందో ఆయనకు అర్థమైందనమాట. అప్పుడు ఆయన ఒక బంగారు దండం మాదిరి భగవంతునికి ప్రణామాన్ని అర్పించాడనమాట. ఈ యొక్క ఈ స్థుతులు ప్రారంభించాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అన, అది కూడా చెమటలు పట్టుతూ చెమటలు పట్టిపోతున్నాయి, ఆయనకి కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, వణుకుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన పూర్తిగా బలహీనుడు అయిపోయాడు, ఆయనకేమర్థం కాదు ఏం జరుగుతా ఉందో, ఆయన యోగశక్తి దేనికి పనికిరాకుండా పోయిందనమాట, మినుగురు పురుగు మాదిరి అయిపోయింది సూర్యకాంతిలో. ప్రార్థన చేయడం ప్రారంభించాడనమాట భగవంతుని. మామూలుగా అది సాధ్యమైనటువంటి పని కాదు ఆ విధంగా చేయడం. యోగులు మహా అంటే యోగులు కాని దేవతలు కాని 7 శరీరాల వరకు వాళ్ళు విస్తరణ చెందొచ్చు. 7 అంటే ఒక వ్యక్తి 7 వ్యక్తులుగా మారచ్చు. అదే వ్యక్తిగా మళ్ళీ జంతువుగా కానీ లేదంటే దూడలుగా కానీ అట్లా మారేదానికి లేదు. మనం భాగవతంలో చూసినట్లయితే కర్దమ్ముని తన శరీరాన్ని 7 భాగాలుగా ఆయన విస్తరణ చెందుతాడు, 7 పర్సన్స్ గా. యోగులు కాని దేవతలు కాని 7 శరీరాలుగా వాళ్ళు విభజన చెందగలుగుతారు అదే వ్యక్తిగా, రూపాన్ని మార్చలేరు మళ్ళీ. ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు, కొన్ని వేల దూడలుగా కొన్ని వేల గోపబాలుగా ఆయన రూపాన్ని చెందారు. అదే యొక్క కొంత ఎన్నో రకాలైనటువంటి భావనలు ఉంటాయి ఒక్కో వ్యక్తికి. ఇక్కడ మనం ఇంతమంది కూర్చో ఉన్నాము, ఇంతమంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భావన ఉంటుంది, ఒక్కొక్క రిలేషన్ ఉంటుంది మనకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మధ్య మధ్య రిలేషన్ అనేది వేరే వేరే ఉంటుంది. భగవంతుడు పక్క ఆయన అదే సంబంధాన్ని అదే భావనని అదే రుచుల్ని అదే అలవాట్లని ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. అది సర్వసాధారణమైన విషయం కాదనమాట, అది భగవంతుని యొక్క యోగశక్తి. అది చూసిన తర్వాత బ్రహ్మదేవునికి పూర్తిగా ఆయన బ్యూల్డర్ అయిపోయారనమాట. భగవంతుడు ప్రార్థిస్తున్నాడు అనమాట, భగవంతుని ప్రార్థించి. ఇక్కడ బ్రహ్మదేవుడు మనం అదే విధంగా భాగవతంలో చూసినట్లయితే ఇంద్రుడు కూడా చేశాడనమాట భగవంతునికి అపరాధం, బట్ ఇంద్రుని కంటే కూడా బ్రహ్మ చేసిన అపరాధం తీవ్రంగా గణనలోకి తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఇంద్రుడు అపరాధం చేసి ఏం చేశాడు, భక్తులందరినీ కూడా దగ్గర చేర్చాడు కదా, గోవర్ధన దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ, దగ్గరికి వచ్చారు అందరూ. బట్ బ్రహ్మ ఏం చేశాడు, అపరాధం చేసి భక్తుల్ని భగవంతునికి దూరం చేశాడు. కాబట్టి ఇది కొంచెం తీవ్రమైనటువంటి అపరాధం అన్నమాట. భగవంత్ ఆయన బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడనమాట, నేను చేసినటువంటి అపరాధము చాలా తీవ్రమైంది, ఏదో విధంగా నేను ప్రాయశ్చిత్తాన్ని పొందాలి అని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థిస్తాడు. నేను ఈ యొక్క సృష్టికర్త అనే అహంతో నిజమైనటువంటి భక్తి రసాన్ని నేను అనుభవించలేకపోతున్నాను, సృష్టికర్త అనే అహంతోనే కదా నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, లేకపోతే నేను కూడా నిజమైనటువంటి ఈ యొక్క కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమను నేను ఆస్వాదించేవాడిని ఈ గోపబాలు మాదిర, కాబట్టి నాకు వినయాన్ని నేర్పించు అని చెప్పి చెప్తారనమాట. భగవంతుడు ఆయనకు ఆశీర్వదిస్తాడు, బ్రహ్మ ఏం చేస్తాడు, భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మాయాపూర్ నవదీప్కి వస్తాడనమాట. వచ్చి అక్కడ ఒక దీపంలో తపస్సు చేస్తాడు. ఎవరి కోసం తపస్సు చేస్తాడు, గౌరంగ మహాప్రభు కోసము తపస్సు చేస్తాడు అనమాట. ఆయన గౌరంగ అని చెప్పి ఈయన తపస్సు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. ఇది ఈ యొక్క లీలను దేవగోస్వామికి నిత్యానంద ప్రభు వివరిస్తాడనమాట, బ్రహ్మ తపస్సు చేసేటువంటి లీలని. ద్వాపరయుగం చివరిలో వస్తాడు బ్రహ్మ, చివరిలో వచ్చి ఈ నవదీప్కి వచ్చి అక్కడ ఒక దీపం ఉంది అంతరద్వీపం అని చెప్పి, 9 ద్వీపాల్లో ఒక దీపం వచ్చి అంతరద్వీప్, ఆ దీపంకి వచ్చి ఆయన తపస్సును ప్రారంభిస్తాడనమాట. తపస్సు చేసినప్పుడు ఆయన ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు అంతరద్వీపులో. గౌరంగ మహాప్రభు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవునికి. ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోరుకుంటాడనమాట, నేను ఈ సృష్టికర్త అహంతో నేను పూర్తిగా అహంకారాన్ని కలిగి ఉన్నాను, నాకు నీ యొక్క భక్తియుక్త సేవ కావాలని చెప్పి ఆయన ప్రార్థిస్తాడనమాట. గౌరంగ మహాప్రభు తన యొక్క పాదాన్ని బ్రహ్మ యొక్క తల మీద ఉంచి ఆయనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడనమాట. నువ్వు తప్పనిసరిగా నేను భూమి నెలలో నేను అవతరిస్తున్నాను, కలియుగంలో నువ్వు ఒక యవ్వనునిగా నువ్వు జన్మ తీసుకుంటావు, నువ్వు 300,000 యొక్క నామాన్ని జపం చేస్తూ నామాచారిగా నువ్వు కీర్తిని పొందుతావు అని చెప్పి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తావు అనమాట. వినయానికి ప్రతిరూపంగా నువ్వు ఉంటావు, నువ్వు అహంకారాన్ని చూపించావు ద్వాపరయుగంలో, ఇప్పుడేం చేస్తావు నువ్వు కలియుగంలో వినయానికి ప్రతిరూపంగా ఉంటావు. ఎవరైనా హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ గానే 300,000 నామాన్ని వినయానికి ఒక ప్రతిరూపంగా ఉన్నాడనమాట. ఎవరు, హరిదాస్ ఠాకూర్. మనము హరిదాస్ ఠాకూర్ యొక్క లీల ఆయన యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే గనా ఆయన వెరీ వెరీ ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన రోజుకి 22 గంటల సేపు జపాన్ చేసేవాడు. ఆయన 22 గంటలు ఆయన జపాన్ చేసేవాడు. బ్రహ్మ యొక్క స్థాయి అది భక్తియుక్త సేవలో. మనం బ్రహ్మను తక్కువ స్థాయిలో చూడడానికి లేదు. మామూలు దేవతలంతా కూడా మనకు ఒక రకమైన అవగాహన ఉంటుంది, వాళ్ళు తప్పులు చేస్తుంటారు కదా, మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళని చెప్పి అనుకుంటాం మనం కొన్నిసార్లు. ఇవంత లీలలు వినేసి మనం ఏం గొప్ప కాదనమాట వాళ్ళు. ఇవంతా కూడా మనకు గుణపాఠం నేర్పించే దాని కోసము ఈ లీలలు. ఇవంతా కూడా బ్రహ్మదేవుని యొక్క స్థాయి. ఆ జీవునికి భగవంతుడు ఆ స్థాయిని ఇచ్చాడంటే ఆయన ఎంత స్థాయిలో ఉన్నాను మన హరిదాస్ ఠాకూర్ యొక్క జీవితంలో మనం చూడొచ్చాను. ఎన్ని గంటల సేపు జపం చేసేవాడు ఆయన? 22 గంటల సేపు జపం చేసేవాడు. వినయమంటే శృణోదపి సునిచ్చైన తరవరేవ సహిష్ణున, దానికి ఆయన ఉదాహరణగా ఉండేవాడు అనమాట. ఎటువంటి అహం అనేది లేదు ఆయనకి. పూర్తిగా ఆయన ఈ యొక్క క్షమాగుణాన్ని కలిగి వినయాన్ని కలిగి ఉండేవాడు హరిదాస్ ఠాకూర్. అందుకే భగవంతుడు ఆయనకి ప్రత్యేకమైన అనుగ్రహం ఇచ్చాడనమాట. ఆ యొక్క నామాచార్యగా ఆయనకి 20 ఆయన యొక్క ఈ హరే కృష్ణ మంత్రానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామానికి ఆచరణ చేశాడు ఆయన్ని. అది బ్రహ్మ యొక్క స్థాయి. చివరిగా చైతన్య చరితామృతంలో ఈ యొక్క ఒకరోజు మామూలుగా రోజు ఇక హరిదాస్ ఠాకూర్ ఆయన ఈ యొక్క తోట గోపినాథ్ దగ్గరికి వచ్చేవాడు అనమాట. మందిరానికి వచ్చి అక్కడ కూర్చొని గదాధర పడినట్టు ఆయన ఈ యొక్క భాగవతాన్ని చెప్తుంటే వినేవాడు అనమాట. ప్రతిరోజు కార్యక్రమం ఇది. అందరూ కూడా భక్తులంతా ఏం చేసేవాళ్ళు, చైతన్య మహాప్రభు కూడా తోట గోపినాథ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆ మందిరంలో భాగవతాన్ని వినేవాళ్ళు అనమాట. గదాధర పడినట్టు భాగవతాన్ని ప్రవచనం ఇస్తుంటే మహాప్రభు కూడా వినేవాడు. వాళ్ళు చెప్పిందే ఒక లీలను కొన్ని రోజుల పాటు చర్చించేవాళ్ళనమాట. భగవంతుని యొక్క లీలని ఒకే లీలనే ఒక నెల 2 నెలలు కూడా వాళ్ళు చర్చించేవాళ్ళనమాట. అంత అద్భుతంగా వాళ్ళు ఈ యొక్క భాగవతాన్ని చర్చిస్తుండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ అక్కడికి రాడు. చైతన్య మహాప్రభు గోవింద్ ప్రభుని పంపిస్తాడనమాట. వెళ్ళి నువ్వు ఏమైందో హరిదాస్ ఠాకూర్ చేసినప్పుడు అని చెప్పి గోవింద్ ప్రభు వెళ్తే ఈ యొక్క హరిదాస్ ఠాకూరు గోడకు ఆనుకొని ఉంటాడు. ఆనుకొని నిదానంగా మనసులో జపం చేసుకుంటూ ఉంటాడనమాట. అడుగుతాడన్నాడు, ఏమైంది హరిదాస్, నువ్వు ఎందుకు రాలేదు, మహాప్రభు నిన్ను చూడమని చెప్పి పంపించాడంటే నాకు అనారోగ్యంగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. ఓ అనారోగ్యంగా ఉందని చెప్పి తిరిగి వచ్చి చైతన్య మహాప్రభుకు వివరిస్తాడనమాట హరిదాస్ ఠాకూర్కి అనారోగ్యంగా ఉందని. మహాప్రభుకి అర్థమవుతుంది అనారోగ్యం అంటే ఏమనేసి. మహాప్రభు నేరుగా తన యొక్క అనుచరులంతా తీసుకుని అక్కడికి వస్తాడనమాట. వస్తే హరిదాస్ ఠాకూర్ చాలా ఆయన బలహీనంగా ఉన్నట్లు ఉంటాడనమాట. జపం చేస్తూ ఉంటాడు. ఇక చైతన్య మహాప్రభు అడుగుతాడు, ఏమైంది హరిదాస్, నీకు ఎందుకు అనారోగ్యం అని చెప్పి ఏమైంది అని చెప్పి అడుగుతాడనమాట. అని చెప్తాడు, నాకు అనారోగ్యము, నా అనారోగ్యం ఏమంటే నా జపాన్ని నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను, పూర్తి చేయలేకపోతున్నాను, 3 లక్షల నామాలు నేను పూర్తి చేయలేకపోతున్నాను, అదే నా అనారోగ్యము అని చెప్పి చెప్తాడనమాట. ఆయనకు అనారోగ్యం అంటే మన మాదిరి శారీరకమైన అనారోగ్యం కాదనమాట. ఆయన 3 లక్షల నామాలు జపం చేసేవాడు. ఆ యొక్క నామాలు నేను పూర్తి చేయలేకపోతున్నాను, అది నా అనారోగ్యము. అయితే నాకు తెలుసు తొందరలో నీ యొక్క లీలల్ని నువ్వు సమాప్తి చేస్తున్నావు, నువ్వు లేనటువంటి ఈ ప్రపంచంలో నేను ఉండకూడదు అనుకుంటున్నాను, నువ్వు లీలలు సమాప్తి చేసేటువంటి ఆ సన్నివేశాన్ని నేను చూడకూడదు అనుకుంటున్నాను, కాబట్టి దయవుంచి నాకు మీ అనుగ్రహం ఉంది, నేను ఈ ప్రపంచాన్ని వదిలేయాలనుకుంటున్నాను అని చెప్పి ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ చెప్తాడు. మహాప్రభు ఆయన మహాప్రభు యొక్క పాదాలను తీసుకుని తన హృదయం మీద ఉంచుకుంటాడు హరిదాస్ ఠాకూర్. మహాప్రభు యొక్క రూపాన్ని చూస్తూ ఉంటాడు. భక్తులంతా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని జపిస్తూ ఉంటారు. హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తాడు, మహాప్రభు యొక్క పాదాలని తన హృదయం మీద ఉంచుకొని మహాప్రభు యొక్క రూపాన్ని చూస్తూ శరీరాన్ని వదిలేస్తాడు. లైక్ భీష్మాచార్య మనం కానీ చూడొచ్చు మహాభారతంలో ఈ చైతన్య చరితామృతం ఏం చెప్తుందంటే హరిదాస్ ఠాకూర్ని భీష్మాచార్యతో పోలుస్తుంది అనమాట. భీష్మాచార్య ఏం చేశాడు, ఆయన కూడా ఇక అంబసాయి మీద కృష్ణుని ముఖారవిందాన్ని చూస్తూ కృష్ణుని యొక్క సహస్రనామాన్ని జపిస్తూ ఆయన ఏం చేశాడు, తన ఇష్టం వచ్చినప్పుడు భగవంతుని యొక్క ఆయన ఇచ్చామరణ, అదేవిధంగా హరిదాస్ ఠాకూర్ ఇచ్చామరణ, ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆ మరణం అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా ఆయన ఏం చేశాడు, తన యొక్క శరీరాన్ని తొలగిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ హరిదాస్ యొక్క లీలలో మనం చూడొచ్చు ఆయన సిన్సియర్ గా ఎంత తీవ్రంగా భగవంతుని యొక్క నామం మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి, పవిత్రంగా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తున్నాడు కాబట్టి, భగవంతుని ఆయన మరణించేటప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చాడనమాట అక్కడికి. స్వయంగా వచ్చి తన యొక్క అవకాశం ఇచ్చాడు భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఆయన శరీరాన్ని. మన జీవితంలో కూడా మనము జపాన్ని కానీ తీవ్రంగా మనము అదే నమ్మకంతో కానీ జపం చేసినట్లయితే భగవంతుని మనకు అంటే భగవంతుని యొక్క రూపానికి భగవంతునికి వ్యత్యాసం లేదు. నామనామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణైన కాల. మరణ సమయంలో మనకి భగవంతుని యొక్క నామం అనేది గుర్తుంటుంది అనమాట. ఇది చివరి పరీక్ష మనకి. మరణం అనేది పరీక్ష. మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది రెండు విధాలుగా మనిషి మరణించాలంట. మనిషికి జంతువుకి ఎప్పుడు తేడా అంటే మరణించేది అందరూ మరణిస్తారు, జంతువు కూడా మరణిస్తుంది. ఏ విధంగా? ఏదో అనారోగ్యంతోనో, లేదంటే బాగా వృద్ధాపం వచ్చి బలహీనమైపోయి మరణిస్తూ ఉంటుంది అనమాట. దానికేమి వేరే పరిస్థితులు ఏం మరణించదు. బట్ మనిషి మరణం అనేది అది వ్యత్యాసం ఉంది, మరణించేటువంటి విధానం ఉంది. శాస్త్రాల్లో వివరించినారు మనిషి ఏ విధంగా మరణించాలంటే రెండు విధాలుగా మరణించాలంట. ఒకటి భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని జపిస్తూ మరణించాలి మరణించేటప్పుడు. లేదు యుద్ధంలో ధర్మం కోసము పోరాడుతూ లేక అభిమన్యులాగానో లేదంటే ఇంకా గొప్ప గొప్ప యోధులంతా ఉన్నారనమాట మహాభారతంలో గాని ఇక రామాయణంలో గాని ఇక వానరులు ధర్మం కోసం యుద్ధం చేస్తూ ఆయుధంలో మరణించాలి. ఈ రెండు విధాలే శాస్త్రాల్లో చెప్పినారు మానవునికి మరణించిన విధానం. దీనికి కాకుండా వేరే ఎవరన్నా మరణించారనుకో వాళ్ళు జంతువుతో సమానం. కాబట్టి మనకు భగవంతుడు యొక్క ఈ అవకాశం ఇచ్చాడు. ఏది? భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ మరణించేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు అనమాట. అది అంత సులుగా వచ్చేటువంటి విషయం కాదు. మనం ఇప్పటి నుంచి మనము దాన్ని మనం సాధన చేయాలి. భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడము సాధన చేయాలన్నమాట. ఈ సాధన చేస్తూ ఉన్నట్లయితే అంతకాలే నారాయణ స్మృతి, ఈ అంతకాలంలో మరణించేట సమయంలో మనకి భగవంతుని యొక్క నామం అనేది మనకు గుర్తొస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ఆయన ఏం చేస్తాడు, భగవంతుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఆయన మరణిస్తాడనమాట. మరణించగానే చైతన్య మహాప్రభు ఆయన శరీరాన్ని తీసుకుని నృత్యం చేస్తూ ఆయన చెప్తాడనమాట, ఈరోజు భూమికి ఒక వజ్రం, భూమికి అలంకరణగా ఉన్నటువంటి వజ్రము వెళ్ళిపోయింది. భూమికి ఒక అలంకరణగా ఉన్నాడనమాట, ఒక వజ్రం లాంటి భక్తుడు ఇతను, ఒక చింతామణి లాంటి భక్తుడు ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు. కాబట్టి ఇక భూమికి ఒక అలంకరణ లేదు, అలంకరణ వెళ్ళిపోయింది, ఒక ముత్యమైన ఒక వజ్రం అనేటువంటి అలంకరణ వెళ్ళిపోయింది అని చెప్పి మహాప్రభు ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ను కీర్తిస్తున్నాడు అనమాట. తర్వాత స్వయంగా ఏం చేస్తాడు మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ని సముద్రం దగ్గర తీసుకెళ్లి ఆయన సముద్రంలో స్నానం చేపించి అక్కడ ఆయన స్వయంగా సమాధి చేస్తాడనమాట. చేసిన తర్వాత మహాప్రభు తన స్వయంగానే ఈ భిక్షకు వెళ్లి జగన్నాథ్ ప్రసాదాన్నంతా కూడా ఆయన తీసుకొచ్చి ఈ యొక్క వైష్ణవులకంతా కూడా ఆయన వితరణ చేస్తాడు. ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ యొక్క ఆయనకి ఈ మరణించినటువంటి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమంటే, మొదటిది వీలైనంత వరకు మనము భగవంతుని కాని భక్తులు కాని అపరాధం చేయకుండా మనము ఉండాలి ఇక బ్రహ్మ యొక్క లీలల్లో. అదేవిధంగా ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని ఈ యొక్క ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఆ నామాన్ని మనము జపం చేయాలి. ఇది ఈ విధంగా చేసినట్లయితే భగవంతుని కృప అనేది మనకి లభిస్తుంది. అదేవిధంగా ఈ దేవతలు కూడా సాధారణమైన వ్యక్తులు కాదు. వాళ్ళు మన యొక్క బ్రహ్మలీలలు మనం చూసినట్లయితే బ్రహ్మ ద్వాపరయుగంలో బ్రహ్మగా ఆయన భగవంతునికి అపరాధం చేసిండొచ్చు, కృష్ణుడికి అపరాధం చేసిండొచ్చు. అయితే కలియుగంలో ఆయన గుణాలు నిజమైన గుణాలను చూపించాడు, ఆయన ఎంత గొప్ప భక్తుడు అనేది. కాబట్టి దేవతలు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో అపరాధం చేయకూడదు. మన కృష్ణ చేతుల్లో వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఈ దేవతల్ని మనము అఘోరపరుస్తూ ఉంటాం. అంటే కృష్ణుడు దేవదేవుడు అని తెలుసు మనకి, కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన మనం తప్పనిసరిగా ఆయన మనం గౌరవిస్తున్నాము, ఆయన పూజిస్తున్నాము, ఆయన ప్రేమిస్తున్నాము. అదే సమయంలో దేవతలకు ఎటువంటి పరిస్థితుల్లో మనము అపరాధాన్ని చేయకూడదు. శివునికి కానీ బ్రహ్మకు కానీ దుర్గకు కానీ ఇతర దేవతలకంతా కూడా వాళ్ళు మనకంటే ఇంకా ఉన్నతమైనటువంటి భక్తియుక్త సేవలు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు మనకంటే ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు. భక్తియుక్త సేవలు మనకంటే భగవంతుని యొక్క నామం మీద ఎంతో రుచిని పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అపరాధం చేస్తే అది వైష్ణవ అపరాధం అవుతుంది. మనకు అవగాహన లేకుండా చేసినటువంటి వైష్ణవ అపరాధం అవుతుంది. మన భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం ఎప్పుడన్నా కానీ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దేవతా మందిరాన్ని సందర్శించినప్పుడు కానీ మనం భక్తిలో అభివృద్ధి చెందడం కోసం కానీ మనం ప్రార్థించినట్లయితే వాళ్ళు ఆశీర్వదించమని చెప్పి వాళ్ళు చాలా ఆనందాన్ని చెందుతారనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారో ఆశీర్వదిస్తారనమాట. మనం భక్తిలో అభివృద్ధి చెందుతాం. అట్లా కాకుండా మనము ఈ యొక్క ఎటువంటి అవగాహన లేకుండా వారికి అపరాధం చేసినట్లయితే గనా మనం భగవంతుని యొక్క దగ్గరికి మనం చేరం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడ ఆ ప్రభు ప్రశ్న వచ్చి, బంకిబిహారీ మందిరంలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహము, అది కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు హరిదాస్ ఠాకూర్ కనిపించారు కదా, హరిదాస్ ఠాకూర్ వేరేనా ఈ హరిదాస్ ఠాకూర్? అవును, ఈ యొక్క చైతన్య చరితామణతో ఉన్నటువంటి హరిదాస్ ఠాకూర్ వేరే, బంగిబిహారీ హరిదాస్ ఠాకూర్ వేరే, ఇద్దరు వేరే, ఇద్దరు గొప్ప భక్తులు. ఈ హరిదాస్ ఠాకూర్ వచ్చి బ్రహ్మదేవుని యొక్క అవతరణ మన శాస్త్రాల్లో వివరిస్తున్నారనమాట. అంతరుదీప్ లో ఆయన బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు ఆయన చైతన్య మహాప్రభు ఆయనకు రివీల్ అయ్యి బ్రహ్మకి, నువ్వు కలియుగంలో ఇక యవ్వనుగా నువ్వు శరీరం తీసుకుంటావు అని చెప్పి ఆయనకు వివరిస్తారనమాట. ఆ యొక్క ఆశీర్వాదం ద్వారా బ్రహ్మదేవుడు హరిదాస్ ఠాకూర్ గా 500 సంవత్సరాలకు ముందు వచ్చాడు. బంగిబిహారీ హరిదాస్ ఠాకూర్ వేరే ఆయన. తర్వాత ఇంకొక ప్రశ్న కూడా అడిగారు డివోటీస్. ఇంతకుముందు మనం భాష్యాల్లో చూసినట్లయితే ఒక భాష్యంలో ఈ యొక్క బ్రహ్మదేవుడు తీసుకువెళ్ళినటువంటి ఈ గోపపాలు గోవత్సలంతా కూడా మాయా గోపాలుల్ని గోవత్సాలను తీసుకెళ్లాడు అని చెప్పి దాంట్లో వివరించారనమాట. మాయా గోపవత్సాలను తీసుకెళ్లినట్లయితే నిజమైనటువంటి గోవత్సాలు గోపబాలు అక్కడే ఉన్నట్లే ఆ యొక్క పర్పట్ ప్రకారం. ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ప్రకారం ఈ యొక్క లీలలో ఎట్లుంది ఈ శ్లోకంలో అంటే భగవంతుడే తన యొక్క విభజన చేసుకున్నాడని చెప్పి మనం చర్చిస్తున్నాం. అయితే ఆ భాష్యం ప్రకారం తీసుకున్నట్లయితే భగవంతు ఈ యొక్క బ్రహ్మదేవుడు తీసుకెళ్లింది మాయా ఛాయా గోపబాలుల్ని గోవత్సాలను తీసుకెళ్లారని చెప్పి వివరిస్తున్నాడు. అంటే ఆ భాష్యం ప్రకారము నిజమైనటువంటి గోపబాలు గోవత్సాలు అక్కడే ఉన్నాయని చెప్పి ఇది కొంచెం మనకి కాంట్రవర్సీగా ఉందన్నమాట. దానికి కాంట్రవర్సీ ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క భగవంతుని కలిలలో జరుగుతూ ఉంటాయి. దీన్ని కల్పభేద అని చెప్పి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారనమాట. ఇంతకుముందు కల్పంలో జరిగిన చది ఈ కల్పంలో ఆయన ఛాయ అంటే మాయా గోపబాలను నేను తీసుకెళ్లలేదు, నిజమైనటువంటి గోపబాలని నిజమైన గోవుల్ని తీసుకెళ్లిపోయాడు బ్రహ్మ. కృష్ణుడు తన యొక్క విస్తరించుకున్నాడు గోపబాలుగా గోవచ్చులుగా. ఇంతకుముందు యుగాలు జరిగినచ్చు ఇది ఈ యొక్క లీల ఛాయ అంటే మాయా గోపబాలని గోపవత్సలు తీసుకెళ్ళినచ్చు అనమాట. ఒక్కో యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతునికి. ఒకసారి వరాహ స్వామి ఇక ఆయన శ్వేతరూపంలో వస్తాడు, ఒక్కోసారి రక్తరూపంలో వస్తాడు, రక్తవర్ణంలో వస్తాడు. మనము ఒక శాస్త్రంలో ఏం చెప్తుంది ఈ యొక్క శ్వేతవరాహ అని చెప్పి అంటారు. ఇంకొక శాస్త్రం ఏం చెప్తుంది ఆయన రక్త వర్ణంలో వచ్చాడని చెప్తుంటుంది. కాబట్టి ఇది ఒకసారి ఈ యొక్క దేనికాసుని కృష్ణుడు సంహరిస్తాడు, ఇంకొక యుగంలో ఇంకొక కల్పంలో కృష్ణుడు దేనికాసుని సంహరిస్తాడు. ఇప్పుడు మనకు దగ్గరలో అహోబిలం అనేది ఉంది. అహోబిలంలో నరసింహస్వామి ఆయన అక్కడ అవతరించినటువంటి ఆ యొక్క స్తంభం అంతా ఉంది, ప్రహ్లాదుని యొక్క స్కూల్ అంతా ఉంది. ఈ భాగవత ప్రకారం తీసుకున్నట్లయితే హిరణ్యాకశిపుడు ఏం చేశాడు, హిరణ్యాక్షుడు భూమిని అంతా తీసుకుపోయి సముద్రంలో పడేశాడు. అంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఉన్నటువంటి ప్రదేశం వేరే, వాళ్ళు ఈ భూమండలం లేరు, వాళ్ళ ప్యాలెస్ అనేది వేరే గ్రహంలో ఉన్నారు. వాళ్ళు భూమిని పడేసినప్పుడు వాళ్ళ ప్యాలెస్ ఎక్కడుంది? ఇవంతా కొంచెం మనకి కాంట్రవర్సీ కనిపిస్తాయి. అయితే అది కాంట్రవర్సీ కాదు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క భగవంతుని యొక్క లీలలు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క యుగంలో యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదాన అధర్మస్య సదాస్మానం సృజామ్యహం. కాబట్టి ఒక యుగంలో ఇక్కడ జరిగిండొచ్చు ఒక కల్పంలో, ఇంకో కల్పంలో ఇప్పుడు భాగవతం, ఇప్పుడు మనం వివరించినటువంటి భాగవతంలో ఇప్పుడు కల్పంలో ఏది మన యొక్క శ్వేతవరాహ కల్పము వైవేశ్వమానవంతరంలో ఇప్పుడు జరిగిండొచ్చు ఇవి. ఇప్పుడు మనం చెప్తాము కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తాము, కలియుగ అవతారం అంటాం. మనం ఏం చెప్తున్నాం చైతన్య చరితార్థంలో చైతన్య మహాప్రభు అని చెప్తున్నాము. అది కంట్రవర్సీ కావచ్చు కాదు, కంట్రవర్సీనే కాదు. అది ఒక కల్పంలో శ్రీనివాసుడికి వచ్చాడు, ఇంకో కల్పంలో చైతన్య మహాప్రభుకి వచ్చాడు, రెండు కరెక్టే. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని బాగా ఒక మన వైష్ణవుల దగ్గరికి, సీనియర్ భక్తుల దగ్గరికి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనం క్లారిఫై చేసుకోవాలి. కానీ దాన్ని సందేహం కలిగి నమ్మకాన్ని కోల్పోకూడదు మనం. సందేహం అనేది అది ఒక రాక్షసి మాదిరి అనమాట. సందేహాన్ని ఏది తప్పు కాదు, అన్ని కూడా కరెక్టే. కాబట్టి దాని గురించి మనం దాన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కొక్క కల్పంలో భగవంతుడు ఒక్కొక్క రకంగా తన యొక్క లీలల్ని జరుపుతూ ఉంటాడనమాట. మత్స్యావతారం కూడా ఒక్కోసారి కల్పాంతం అప్పుడు వస్తుంది. మత్స్యావతారం ఈ యొక్క కల్పంలో మనం తీసుకుంటలేదు, అదే చక్షుష మన్వంతరంలో వచ్చింది. కల్పమంతరం రాలేదు, కల్పం అయిపోయిన తర్వాత రాలేదు మత్స్యావతారం, మన్వంతరంలోనే వచ్చింది. మన్వంతరం అప్పుడు రాదు యాక్చువల్లీ. మన్వంతరం అంటే ఏమి, ఒక మనువు తర్వాత ఇంకొక మనువు, చక్షుష మనువు నుంచి వైవస్వ మన్వంతరంకి వచ్చేటప్పటికి ఆ మధ్యలో ప్రళయం అనేది ఉండదు. ఒక్కొక్క మనువు కాలం మారేటప్పుడు ప్రళయం అనేది ఉండదు. అయితే ప్రత్యేకంగా సత్యవ్రత రాజుకి భగవంతుడు కృపణ చేయడాని కోసం ఏం చేశాడు, చక్షుష మన్వంతరంలోనే జల ప్రళయాన్ని ఇచ్చాడు భగవంతుడు. చక్షుష మన్వంతరంలో జల ప్రళయం వచ్చింది. వైవస్వ మన్వంతరంలో గాని, రైవత మన్వంతరంలో గాని, తర్వాత తామస ఉత్తమ మన్వంతరాల్లో జల ప్రళయం అనేది లేదు, చక్షుష మన్వంతరంలోనే జల ప్రళయం వచ్చింది. ఎందుకంటే సత్యవ్రత రాజుకి కృపణ చేయడాని కోసం. కల్పం అంతమప్పుడు జల ప్రళయం అవుతుంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు, కొన్నిసార్లు భక్తుల కోసం కూడా ఉండి సత్యవ్రత రాజు కోసమే ఏం చేశాడు, ప్రళయాన్ని ఇచ్చి మత్స్యావతారాన్ని ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఇవి మనకు భగవంతుని లీలలంతా కూడా అవి చాలా ఉన్నతమైనటువంటివి, అవి చాలా అద్భుతమైనటువంటివి. కాబట్టి మనము దాన్ని కల్పన చేసుకుని ఇదేమైంది అదేమైంది మనము కలిసేసం లేదు. ఒక్కొక్క కల్పానికి కల్ప భేదాది. ఒక కల్పంలో ఛాయ సీతను తీసుకెళ్ళండొచ్చు, కృష్ణుడు రావణుడు. ఒక కల్పంలో నిజమైన సీతను తీసుకెళ్ళండొచ్చు. ఇంకొక కల్పంలో ఛాయ గోపాలను తీసుకెళ్ళొచ్చినచ్చు. ఇంకొక కల్పంలో నిజమైన గోపాలను తీసుకెళ్ళొచ్చు. అన్ని కరెక్ట్. హరే కృష్ణ. ఇక్కడ ఆ ప్రభు ప్రశ్న వచ్చి, కృష్ణుడు అవతరించినప్పుడు గోలోకం నుంచి అంతా కూడా జీవులు వస్తారు కదా, మీరు చెప్పడం ఏమంటే ముక్త జీవులు కదా వాళ్ళు, గోలోకం నుంచి వచ్చేవాళ్ళు, మీరు జీవులు అంటున్నారే, జీవులే ముక్త జీవులు వాళ్ళు, జీవులే జీవతత్వం సంబంధించిన వాళ్ళే. జీవుల్లో కూడా రెండు రకాల జీవులు ఉన్నారు, బద్ధ జీవులు ఉన్నారు, ముక్త జీవులు ఉన్నారు. గోలోకం నుంచి వచ్చిన వాళ్ళు ముక్త జీవులు అంటారు. జీవులు అనే జీవులే, మనమంతా కూడా బద్ధ జీవులు. గోలోకం నుంచి వచ్చే వాళ్ళు ఏమంటారు, ముక్త జీవులు. అక్కడ జీవులు ఉన్నారు కదా, ఇక్కడ వచ్చే బద్ధ జీవులు. అయితే వాళ్ళు జీవతత్వం సంబంధించిన వాళ్ళే, వాళ్ళు విష్ణుతత్వం కాదు. యశోదమాత గాని నందమహారాజు గాని విష్ణుతత్వం కాదు వాళ్ళు. జయ శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, తాయి గౌరు ప్రేమానంది.